తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు చనుచుండి వినుచు అనవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయమని చూచకం సుడారనియులుకన్. భయంకర దీర్ఘ క్రోధం వల్ల, శత్రుత్వం వల్ల తింటున్నా, తాగుతున్నా, పడుకున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా, నడుస్తున్నా, లేచి నిలబడినా, మళ్ళీ చతికిలబడినా, పక్కన ఎవరు కూర్చున్నా, ఏ ప్రదేశంలో అయినా వాడికి కృష్ణుడే కనబడ్డాడు, కృష్ణుడే తలుచుకున్నాడు, జగత్తంతా కృష్ణమయమైపోయింది, సర్వం విష్ణుమయం జగత్ అన్నది వాడికి నిజమైందిట. అందుకే అయితే గొప్ప భక్తి అయినా ఉండాలి, లేదా అంత పగ అయినా ఉండాలి. అంత పగ మీ వల్ల కాదు, అంత భక్తి వల్ల కాదు. అందుకే మధ్యలో అటు ఇటు కాకుండా వేళ్లాడుతున్నా అంట మనం. సంపూర్ణ వైరము కాని, సంపూర్ణ భక్తి కాని ఉంటే పరమాత్ముడిలో చేరిపోతాం. వైరము వల్ల వాడికి ఈ ప్రపంచమంతా సంపూర్ణ హరిమయమైపోయింది. వాడు చూచినంత ఈ ప్రపంచంలో హరిని ఇంకెవరు చూడలేరు. ప్రపంచంలో అణువణువు వాడికి హరిమయమైంది అన్నమాట. ప్రహ్లాదుడి తర్వాత మళ్ళీ అలా హరిని చూశాడు వాడు. దాంతో వాడికి ఆ రోజు నుంచి చచ్చేదాకా నిద్ర ఉంటే ఒట్టు, అర్ధరాత్రి 1 గంటకి పడుకోవడం, మళ్ళీ ఉరికిపడి లేవడం, ఈ విధంగా జీవితం గడిపాడు. ఎప్పుడు దేవకీదేవి పిల్లవాడిని కంటుందా, ఆ పిల్లవాడిని చంపితే కానీ నాకు నిద్ర లేదు, ఆహారం లేదు అనుకున్నాడు పాపం వాడు. కాలం ఆగుతుందా, ఇంకా పురిటి రోజులు దగ్గరకు వచ్చాయి. ఇంతలో తెల్లవారితే అష్టమనగా అర్ధరాత్రి వేళ మహానుభావులైన దేవతలంతా బ్రహ్మని శివుణ్ణి వెంటబెట్టుకుని ఇంద్రాదులు ఋషులు చెరసాలకు వచ్చారు. చిన్న చెరసాలలో ఇంతమంది దేవతలు ఎలా పెట్టారంటే అదే వారి మహామహిమ. పరమాత్ముడు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడు, చాలా విశాలంగానూ మారగలడు. వాళ్ళంతా చెరసాలలో ప్రవేశించి దేవకీదేవి గర్భమునకు 2 చేతులు జోడించి నమస్కరించగానే దేవకీదేవి తెల్లబోయింది. నిజానికి దేవతలు ఎవరికైనా కనబడతారా? ఇప్పుడు ఈ హాల్లో కూడా పురాణం వినడానికి దేవతలు వస్తారు తెలుసా? భాగవతం కనుక మనం శ్రద్ధగా చెబుతూ ఉంటే తప్పక వినడానికి నారదుడు వ్యాసుడు లాంటి మహాత్ములు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. వారు కనపడరు, అదృశ్య రూపాల్లో ఇదంతా వ్యాపించుంటారు. బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టంట భాగవతం అంటే. అందులో కృష్ణుడు పుడుతున్న ఈ ఘట్టం జరిగిందంటే ఎక్కడో చోట బ్రహ్మగారు కూర్చుంటారు. దేవతలు వచ్చినా వారిని మనం ఎందుకు గుర్తించలేమంటే మనకి అంత దివ్య శక్తి లేదు కనుక. కానీ ఇప్పుడు దేవకీదేవి దగ్గరకు వచ్చి వాళ్ళు ఆ కడుపుకి దండం పెడితే ఆవిడ మాత్రం చూడగలిగింది. ఎలా చూడగలిగింది? కడుపులో ఉన్నాడు కనుక. ఆయన కడుపులో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఉంటే ఆయన ఉండగా ఆవిడకి అన్ని శక్తులు వచ్చాయి. అందుకే దేవతలంతా కనబడ్డారు. ఆవిడ తెల్లబోయింది. ఒక ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి, ఎర్రగా అందంగా ఉన్నాడు. ఒక ఆయన మంచి తెల్లగా ఉన్నాడు, 3 కళ్ళు ఉన్నాయి. మరొక ఆయన తెల్లని వస్త్రాలు కట్టుకున్నాడు, వజ్రాయుధంలాగా ఏదో ఉంది. వీళ్ళంతా ఎవరు అనుకుంటూ ఉంటే వాళ్ళంతా నువ్వేం కంగారు పడకమ్మా, మేము దేవతలం అన్నారట. ఈవిడికి మళ్ళీ అనుమానం, ఇది కళా నిజమా? ఎదురుగుండా పరమాత్మ కనపడినా జ్ఞానము పూర్తిగా రాకపోతే అది భ్రమ కిందే ఉంటుంది. ఇంతలో వాళ్ళు ఆ కడుపు దగ్గరికి వెళ్ళి ఆ లోపల ఉన్న పిల్లవాడికి పదే పదే నమస్కరించి వాసుదేవ కృష్ణ పురుషోత్తమ పరంజ్యోతి స్వరూప అని భక్తితో ప్రార్థించారు. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయము నందు కలుగువాని, భూతంబులైదును పుట్టుచోటగువాని, 5 భూతంబులందమరువాని, 5 భూతంబులు నడగిన పిమ్మట పరగెడువాని, సత్యభాషణంబు సమదర్శనంబును చలిపెడువాని, నిన్నాశ్రయింతుము నీయధీనమాయ చేత ఎరుక మాలిన వారలు పెక్కుగతుల నిన్ను పేరు కొందురు, ఎరుగ నేర్చు విబుధులు ఏక చిత్తంబున నిఖిలమూర్తులెల్ల నివయండ్రు. తండ్రి నీకు నమస్కారం, నీవు సత్యమే వ్రతంగా పెట్టుకున్నవాడి. సత్యవ్రతం, సత్యమే పలుకుతాను, ఎవరైనా సత్యం పలిగితే వాళ్ళని అనుగ్రహిస్తాను అని వ్రతం పెట్టుకున్న నీకు నమస్కారం. ఎవరైనా నిన్ను పొందాలంటే దానికి మార్గం సత్యం పలకడమే. అనవసరంగా ఎప్పుడు అసత్యం ఆడకూడదు. వీలున్నంత వరకు నిరంతరం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వాడు ఇవాళగాతే రేపైనా తరిస్తాడు. సత్యం పలికే వారిని నీవు పొంది దీవించి అనుగ్రహిస్తావు. పూర్వం ఉన్నావు, ఇప్పుడు ఉంటున్నావు, భవిష్యత్తులో ఉంటావు. అంటే 3 కాలాలలో భూత భవిష్యత్ వర్తమాన కాలములు 3 ఇంటిలో ఉండే ఏకైక పరంజ్యోతి స్వరూపుడివి నీకు నమస్కారం. నీలో అంచే 5 భూతాలు పుట్టాయి. ఈ భూతాలు 5 కూడా అగ్ని జలం వాయువు, ఆకాశం, భూమి అని పిలువబడే ఈ పంచభూతాలు నీలోంచి పుట్టాయి. నీలోంచే ఈ జగత్తంతా పుట్టి ఈ పంచభూతాల ద్వారా పెరుగుతున్నది. కొంతకాలం పోయాక ఈ జగత్తంతా నశిస్తుంది, ఈ పంచభూతాలు మళ్ళీ నీలో అణిగిపోతాయి, జగత్తు నీలో లీనమైపోతుంది. కానీ అన్నిటికీ అతీతంగా నువ్వు ఒక్కడివే ఉంటావు. అటువంటి నిన్ను ఆశ్రయిస్తున్నాను. నీ దగ్గర ఒక మాయ ఉంది. ఆ మాయ వల్ల మానవులు భ్రమకి గురయ్యి తామెవరమో గ్రహించలేక నిన్ను రకరకాల నామాలతో కొలుస్తూ ఉంటారు. కానీ అన్నీ నీవే. బ్రహ్మ అని పిలిచినా, శివుడని పిలిచినా, విష్ణువన్నా, జగన్మాతన్నా, చివరికి ఒకటే, ఒకే శక్తి ఇన్ని రూపములతో ఉన్నదనే విషయం గ్రహించలేక నీ మాయ వల్ల రకరకాల నామాలతో ఎవరి ఇష్టదైవం వాళ్ళదే అంటూ తాత్కాలిక మాయలో పడి మళ్ళీ దేవతల మధ్యలో తగాదాలు పెట్టుకుని వాళ్ళు భ్రష్టులు అయిపోతూ ఉంటారు. అందుకే అన్నీ గ్రహించిన మహాత్ములు నిఖిలమూర్తులెల్ల నీవయండ్రు. అన్ని మూర్తులు నువ్వే. ఈ ఉన్నది ఒకడే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉన్నది పరమాత్మ ఒక్కడే, రెండు లేవు. ఆయనే ఇన్ని రూపాలలో ఉన్నాడని గ్రహిస్తారు. నిన్ను నాలుగాశ్రమాలలో ఉన్నవాళ్ళు ఎవరైనా పూజించవచ్చు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, యత్యాశ్రమాలలో ఏ ఆశ్రమాలలో వాళ్ళైనా సరే నిన్ను సేవించి పూజించి తరించవచ్చు. కులమతాలతో భేదం లేకుండా, స్త్రీ పురుష నపుంసకాది భేదం లేకుండా అందరూ నిన్ను పూజించి తరించవచ్చు. ప్రభు, నీ మీదే తమ బుద్ధి పెట్టినవాడు ఇంక ఏ వేపుకి తన బుద్ధిని పోనివ్వకుండా ఏకాగ్ర చిత్తుడై పూజించేవాడు సంసారం అనే సముద్రాన్ని చాలా తేలికగా దాటతాడు. అది ఎంత తేలికగా దాటతాడో చెప్పారు ఇక్కడ. సంస్కృతంలో వ్యాసుల వారు గోష్పాద సలీలం యథ అన్నాడు. ఒక ఆవు నేల మీద అడుగు పెట్టింది. ఆవు అడుగు ఎంత ఉంటుంది? మహా అయితే నార చెయ్యి ఎంత ఉంటుంది, ఇంకొంచెం పోయి పెద్దది ఉంటుంది. దాని గుర్తులో ఆవు నేల మీద అడుగు పెట్టగానే నేలలో ఒక గుర్తు పడుతుంది కదా, గొయ్యి పడుతుంది. ఆ గుంటలో నీళ్లు పోయండి, ఆ గుంటలో నీళ్లు దాటడం పెద్ద కష్టమా? ఆవు యొక్క అడుగు జాడలో పోసిన నీరు దాటడం ఎంత తేలికో, నీ అనుగ్రహం ఉన్నవాడు సంసారం అనే సముద్రం అంత తేలిగ్గా దాటతాడు అని వ్యాసుడు రాస్తే పోతన గారు ఇంకా తేలిగ్గా చెప్పాడు. నీ దశ తమ చిత్తములేడి, ఏ దశలకు పోక కడతు రెరుక కలుగువారు ఆదూడ అడుగు క్రియ అన్నాడు ఆయన. ఆవు కంటే ఆవుదోడ అడుగు ఎంత ఉంటుంది? చిట్టి అడుగు. ఆవుదోడ అడుగులో ఉండే నీరు దాటినంత తేలికగా సంసారం దాటతారన్నాడు ఆయన. ఏది, నీ మీదే మనస్సు నిలిపి నీ కథని ఇంక ఏ వేపుకి దృష్టి పానివ్వకుండా కదలకుండా నిశ్చలమైన మనస్సుతో వింటే, అలా విన్నటువంటి వాళ్ళు సంసార సముద్రాన్ని ఆవు దూడ అడుగులోని నీరు దాటినంత తేలికగా దాటగలరు. అందుకే నీ మీద మా మనస్సు లగ్నం అయ్యేలా చెయ్యి. ఎన్ని జన్మలెత్తావు తండ్రి నువ్వు? ఒకటా రెండా? చాలా జన్మలెత్తావు నువ్వు, అవతారాలు ఎత్తావు, ఎప్పటికప్పుడు ధర్మ సంస్థాపన చేశావు, ఇప్పుడు పుట్టబోతున్నావు. అందుకే నిన్ను ప్రార్థిస్తున్నాం. పుట్టుము లేని నీకభవ పుట్టుట క్రీడయ్య కాక పుట్టుటే ఎట్టనుడు భవాది దశలల్లను జీవుల ఎంద విద్యత జుట్టుచునుండుగా నిన్ను జొక్కని ఎక్కటి గంటి మీశరా నిన్ను చుట్టు నదింబలే పొంత నుండి చుట్టగలేమి తత్క్రియల జొక్కని ఎక్కటి గంటి మీశరా. నీకు అసలు పుట్టుకే లేదు, అందుకే నిన్ను అభవుడు అన్నారు. అభవుడు అంటే జన్మలేనివాడు, పుట్టుకలేనివాడు. నీ అంతటి నీవు ఆవిర్భవించిన వాడివి. అటువంటి నీవు ఇప్పుడు దేవకీదేవి గర్భంలో ప్రవేశించి పుట్టబోతున్నావే, అది పుట్టుక కాదు, అవతారం. అభవత్వానికి భవత్వానికి చాలా తేడా ఉన్నది. మనందరం కూడా భవము పొందాం, అదే ఆయనైతే ఉద్భవము పొందాడు. ఉద్భవం అంటే స్వేచ్ఛగా తనంత తాను పుట్టినవాడు. అందుకే పరమాత్ముడిది ఉద్భవం, మనది భవం. భవములో స్వేచ్ఛ లేదు కనుక పుట్టాలంటే పుట్టం, చావాలంటే చావలేము, తినాలంటే తినలేము, వద్దంటే మానలేము. స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రూపం ధరించి ఆ రూపాన్ని విడిచిపెడితే దానికి ఉద్భవం అని పేరు. నీది ఉద్భవం. నువ్వు ఇప్పుడు దేవకీదేవి గర్భంలో ప్రవేశించి పుట్టబోతున్నావు. ఇది పుట్టడం కాదు, ఒక క్రీడ, ఒక ఆట, లీల. చంటి పిల్లవాడు వస్తువులతో ఆడుకున్నట్టుగా నువ్వు ఈ చరాచర జగత్తులతో ఆడుకుంటూ ఉంటావు. నువ్వు ఈ పుట్టడం, పెరగడం, చావడం ఇదంతా అవిద్య అని పిలువబడుతుంది. ఈ అవిద్య అజ్ఞానుడైన జీవుల్ని పట్టుకుంటుంది, నిన్ను మాత్రం పట్టుకోలేదు. తామరాకు నీటిలోనే పుడుతుంది, కానీ నీరు తామరాకు మీద పోయండి అంటుకోదు. అలాగే మహాత్ములు సంసారంలో ఉన్న సంసారంతో ఏమీ సంబంధం లేకుండా ఉంటారు. అలా సంసారంతో సంబంధం లేకుండా ఉండే ఏకైక పరబ్రహ్మవి నీవు. ఎక్కటి అంటే ఒక్కడు, నువ్వు ఒక్కడివే పరబ్రహ్మవి. అటువంటి నిన్ను మేము చూచాం. గురు పాఠీనమవై, ఒకప్పుడు నువ్వు పెద్ద చేప రూపం ధరించావు. పాఠీనము అంటే కోరలున్న చేప, గురు పాఠీనం పెద్ద చేప. మహామత్స్యావతారం ఎత్తావు, వేదాలని రక్షించావు, విధాతకిచ్చావు. ఆ తర్వాత జలగ్రహమవై, తాబేలుగా మారావు, మందర పర్వతాన్ని పైకెత్తావు. కోలంబవై, వరాహావతారం ఎత్తావు, హిరణ్యాక్షుణ్ణి సంహరించావు. శ్రీ నృకేసరివై, నరసింహమూర్తి అయ్యావు, ప్రహ్లాదుణ్ణి రక్షించావు, హిరణ్యాక్షుణ్ణి సంహరించావు. భిక్షుడవై, ఆ తర్వాత వామనావతారం ఎత్తావు, మూడు అడుగులు ముష్టి యాచించడానికి వెళ్ళావు. ఈ విధంగా భిక్షుకుడివయ్యావు, ఇంద్రుణ్ణి తిరిగి స్వర్గసింహాసనం మీద కూర్చోబెట్టావు, బలిని పాతాళంలో పెట్టావు, భవిష్యత్తులో ఇంద్రుణ్ణి చెయ్యబోతున్నావు. హయాననుడవై, హయగ్రీవ అవతారం ఎత్తావు, గుర్రపు తల కలిగిన వాడి అయ్యావు, హయగ్రీవుడనే రాక్షసుని సంహరించావు. మణిపర్వతం అనే పేరుతో అస్సాంలో ఒక పర్వతం ఉన్నది, అక్కడికి వెళ్ళి తపస్సు చేసి లలితా సహస్రనామాన్ని లోకానికి అందించావు. క్ష్మాదేవతా భర్తవై, పరశురాముడి అయ్యావు, మూడేళ్లు 21 పర్యాయములు క్షత్రియ సంహారం చేశావు, ధర్మ సంస్థాపన చేశావు. మళ్ళీ ధరణీనాథుడవై, రామచంద్ర ప్రభువుగా అవతరించావు, ధర్మ సంస్థాపన చేసి రామో విగ్రహవాన్ ధర్మ అని లోకంలో ప్రసిద్ధికెక్కావు. దయాగుణగణో దారుండవై, ఆపై సత్యం, అహింస, ధర్మం ఈ మూడింటిని లోకంలో చాటడం కోసం బుద్ధుడిగా మారావు, దయాస్వరూపుడి అయ్యావు. ఇలా ఎన్నో పర్యాయాలు. లోకముల్ పరిరక్షించిన నీకు మృక్కెదమిలా భారంబు వారింపవే, ఎన్నో పర్యాయములు అవతరించి లోకాలని రక్షించి భూదేవి బరువు తగ్గించి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసిన నీకు మొక్కుతున్నాను. ఈ భూదేవి బరువు తగ్గించవా, ఈ పాపాత్ములు సంహరించవా అని దేవతలంతా ప్రార్థించారు. ఇంతలో బ్రహ్మగారు ముందుకొచ్చి, ఇంకా చాలు లేవయ్య, కడుపులో ఇంతకాలం ఉన్నావు, తొందరగా బయటికి రా, మేమంతా నీకోసం ఎదురు చూస్తున్నాం అన్నారు. కొంచెం తొందర పెట్టాడు ఈయన. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది వచ్చి 5 నిమిషాలు పూజ అయిపోవాలి అంటారే అలాగా. అంత అందంగా రాశారండి పోతన గారు పద్యం. అండంలో కూడా, పద్యం రాయడంలో కూడా ఒక చమత్కారం అనమాట. ముచ్చిరియున్నది లోకము నెచ్చలు కంసాది కలులు నిర్దయులేచన్ మచ్చిగ కావగవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా. ఏమయ్యా ఎంతకాలం కడుపులో ఉంటావు, లోకమంతా అల్లకల్లోలం అయిపోతుంది, దుర్మార్గులైన రాక్షసులు కంసాదులు వీటిని పీడిస్తున్నారు, ప్రజల్ని పీడిస్తున్నారు, పుణ్యాత్ముల్ని పీడిస్తున్నారు, అన్యమతాలు పెరిగిపోతున్నాయి, లోకంలో ఇంచుమించుకు అందరికీ దుఃఖం కలుగుతున్నది, నిర్దయులైన ఈ పాపాత్మల వల్ల భూదేవి ఏడుస్తూ కూర్చోంది రోజు కూడా, కాబట్టి మచ్చిక కావగవలయును నీవు ప్రేమతో దీన్ని రక్షించాలి. విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుంద, తల్లి కడుపులోంచి ఇంకా తొందరగా వేం చెయ్యవయ్యా, విచ్చేయి విచ్చేయి అన్నాడు అన్నమాట. బయటికి రమ్మన్నాడు, తొందరగా రమ్మన్నాడు, శీఘ్రముగా రమ్మన్నాడు. ఈ విధంగా తల్లి కడుపులోంచి బయటికి రమ్మని బతిమాలితే ఎంత బతిమాలినా సమయం రావద్దు, మనం విత్తనం వేసాము, నీడు పోసేసాం కదా అని టక్కును పుట్టుకొచ్చేస్తారా పిల్లలు. అందులోంచి సమయం దేనికైనా రావాలి, కొంత సమయం ఇవ్వాలి. అందుకని శ్రీమన్నారాయణ అన్నీ విని లోపల నుంచి ఆశీర్వదించాడు. కిక్కును పండండి ఆయన, ఆయనతో ఉన్న గొప్ప విషయం అదే, వస్తానండు రానండు, ఆశీర్వదిస్తాడు తప్ప మాట్లాడడు, తక్కువ మాట్లాడతాడు శ్రీ మహావిష్ణువు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ఇప్పుడు వీళ్ళంతా ఇలా ప్రార్థించి ఇంతసేపు ఈ ప్రార్థనలన్నీ విని ఈవిడ తెల్లబోతుంది అన్నమాట. వెరిమోహం వేసుకుని ఏమిటి ఇన్ని ప్రార్థనలు, ఎన్ని విశేషాలు, అవేవి కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం అవ్వడల్లా. అన్నీ అర్థమైతే ఆవిడ కూడా ఎప్పుడో బ్రహ్మ అంత గొప్పది అయ్యేది. ఇప్పుడు నేను చెప్పే పద్యాలన్నీ అర్థమైపోతే మీరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పలేరు, అర్థం కావట్లేదు కాబట్టి మీ ఫేట్ ఇది నా ఫేట్ ఇది. అందువల్ల సృష్టి యొక్క రహస్యం ప్రతిదీ కూడా ఒక విధానం అంటూ ఉంటుంది దానికి. అందుకని ఆవిడ అలా వెరిమోహం వేసుకు చూస్తూ ఉంటే ఆ పుణ్యాత్మురాలిని, అంతటి పరమాత్మని కడుపులో పెట్టుకున్న ఆవిడ్ని వీళ్ళు కొంచెం పలకరించాలనుకున్నారు. ఏమమ్మా ఎందుకు తెల్లబోతున్నావు అంటే, మీరంతా ఎవరు అంటే, నేను బ్రహ్మని, ఈయన శివుడు, ఈయన ఇంద్రాది దేవతలు అనగానే ఆవిడ ఇదంతా నిజమేనా అంది. నిజమేనమ్మా, సందేహం లేదన్నారు. మరి మీరు ఎలా కనబడుతున్నారు, మీ మాటలు నాకు వినబడుతున్నాయి ఏమిటి, పైగా నా బొజ్జకు దండం పెట్టి లోపల ఎవరో ఉన్నారు బయటికి రమ్మంటున్నారు ఏమిటంటే, అప్పుడు వాడు చెప్పారట, తల్లిని యుదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడు ఎల్లి పుట్టెడి కంసుచే భయమెంత లేదు నిజంబు మాకెల్లవారికి భద్రమయ్యడి ఇంక నీ కడుపెప్పుడు చల్లగావలి యాదవావళి సంతసంబును పొందగన్ సంతసంబును పొందగన్. తల్లి నీ కడుపులో ఎవరున్నారనుకుంటున్నావు? సామాన్యుడా? వాడు సామాన్యుడైతే మేమంతా ఎందుకు వస్తాం? నీ కడుపులో సమస్త లోకాలకి మూలకారకుడైన ప్రధాన పురుషుడున్నాడు, శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఎల్లి పుట్టెడి, రేపే పుట్టబోతున్నాడు. ఇంక నీకు కంసుడి వల్లే కాదు, ఈ సృష్టిలో ఎవడి వల్ల ఎంత కూడా భయం లేదు. నిన్నెవరూ ఏమీ చేయలేరు, నీ సెగ పువ్వు కూడా వాడదు. ఒక్క నీకే కాదు, ఆయన పుడితే మా అందరికీ శుభమవుతుంది. అందుకే మేమంతా నీ కడుపులో ఉన్న స్వామికి దండం పెట్టి ఆ తల్లి కడుపు చల్లగా బయటికి రావయ్యా అంటున్నాం. నీ కడుపు ఎప్పుడు చల్లగావాలి అంటే నీ కడుపు చల్లగా ఎప్పుడు పిల్లవాడిని కంటావా అని ఎదురు చూస్తున్నాం. యాదవులకి మానవులకి సంతోషం కలుగుతుంది. ఆయన పుడితే మళ్ళీ ధర్మం సంస్థాపన అవుతుంది. ఆయన కోసం చరాచర జగత్తులో ఉన్న ప్రతి సాధకుడు ఎదురు చూస్తున్నాడు, మేమంతా ఎదురు చూస్తున్నాం. ఈ కథని భవిష్యత్తులో చెప్పడానికి పద్మాకర్ గారును ఆయన బృందము కూడా ఎదురు చూస్తున్నారు. తల్లి తొందరగా బయటికి ఆ పిల్లవాడిని పంపించమ్మా అన్నారు. ఆవిడ నివ్వెరపోయి, ఎంత విన్నానండి, మాయే నోటి ఉంటుంది కదా, అందుకని నా కడుపులో విష్ణు ఉన్నాడా విష్ణు ఉన్నాడా అనుకుంది. కానీ ఏమో, నాకు ఈ చెరసాల్లోకి వచ్చాక ఏళ్ల తరబడి జైల్లో ఉండడం వల్ల పిచ్చి ఎక్కిందేమో అనుకుంది మళ్ళీ పాప ఆవిడ. ఈ కష్టం వచ్చినప్పుడు ఎన్ని చెప్పినా మళ్ళీ నమ్మకం కలగడం కొంచెం కష్టమే. అది కలగడానికి చాలా జ్ఞానం కావాలి. క్రమంగా తెల్లవారింది. ఆ రోజంతా ఆకాశం ముసురు వచ్చేసింది, నల్లని మేఘాలు ఆకాశాన్ని ఆవరించాయి. మబ్బులే తప్ప మొదట్లో వర్షాలు లేవు, ఎందుకంటే శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి కాబట్టి శ్రావణ మాసంలో సహజంగా మబ్బులు ఉంటాయి. పగలంతా దట్టంగా అలుముకున్నాయి మేఘాలు. క్రమక్రమంగా చీకటి పడింది. కంసుడికి ఆ పూట ఎందుకో తెలియని వెర్రి నిద్ర పట్టింది. కాపల వాళ్ళంతా బయటే ఉన్నారు. క్రమంగా అర్ధరాత్రి అవుతోంది. అర్ధరాత్రి వేళకి స్వచ్ఛంబులై పొంగె జలరాశులేడును కలఘోషణముల మేఘంబులురిమే. సప్త సముద్రాలు స్వచ్ఛంగా పొంగడం మొదలెట్టాయి. పొంగడంలో కూడా ప్రమాదం లేకుండా పొంగితే స్వచ్ఛంగా పొంగడం అంటారు. సునామీలు రాలా, కెరటాలు వస్తున్నాయి, అవి కూడా సరదాగా వస్తున్నాయి అన్నమాట. మేఘాలు ఆకాశంలో ఉన్నాయని చెప్పాను కదా, అవి మధ్య మధ్యలో ఘుమ్ ఘుమ్ అని ఉరవడం మొదలెట్టాయి. ఆ ఉరుగు ఎలా ఉందో తెలుసా, మంగళధ్వనులు అనమాట. బ్యాండ్ మేళం, స్పెషల్ బ్యాండ్ మేళం పెళ్లికి పెట్టినట్టుందనమాట. ఇక క్రమంగా గ్రహాలు నక్షత్రాలు మేఘములున్నా మెరుస్తున్నాయట. నల్లని మేఘాల మధ్యలోంచి కూడా గ్రహ నక్షత్రాలు కనబడుతున్నాయి. అది విచిత్రమైన దృశ్యం అనమాట. నారదాది మహర్షులంతా ఆనందంతో వీణలు పుచ్చుకుని నృత్యం చేస్తూ పాడటం మొదలుపెట్టారు. పరమాత్ముడు పుడితే సిగ్గు విడిచిపెట్టి నృత్యం చేసిన వాడు అదృష్టవంతుడు. అంతేగాని పక్కవాడు ఏమన్నా అనుకుంటాడేమో అని పక్క పక్కన స్తంభం వెనకాల దాక్కుంటే వాడు భక్తుడు ఎలా అవుతాడు? ఈలోపు క్రమక్రమంగా వాతావరణం చల్లగా మారింది. ముందు చిటపట వర్షం మొదలయ్యింది. ఆ తర్వాత చిటపట వర్షం కాస్త పెద్ద వర్షంగా కుంభవృష్టి కురవడం మొదలెట్టింది. ఎంతలో శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్న మాయ, యోగమాయ మొత్తం ఊరంతా ఆవరించింది. ఇటు రేపల్లిని, ఇటు మధురా నగరాన్ని పట్టుకుంది. దాంతో మధురానగరంలో ఒక్క దేవకీ వసుదేవులు తప్ప అందరూ గాఢంగా గుర్రు గుర్రు నిద్రపోవడం మొదలెట్టారు. అంటే యోగమాయ పట్టుకుంటే కుర్చీలో కూర్చుని కూడా నిద్రపోగలడు, కాపలా కాస్తూ నిద్రపోగలడు, పురాణం వింటూ నిద్రపోగలడు. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నాడంటే యోగమాయ బాగా పట్టుకుందని అర్థం. ఈ కాపలా వాళ్ళు ఉన్నారని చెప్పారుగా బయట, కంసుడి కాపలా వాళ్ళు చాలా కట్టుదిట్టంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వాలిపోయి నిద్రపోయారు. ఏమీ తెలియడం లేదు ఎవరికీ కూడా. అలా గుడ్లు అప్పగించి చూసి నిద్రపోయారు. అక్కడ అంతే, నందుడి యొక్క రేపల్లెలో యశోదతో సహితంగా అందరూ నిద్రపోయారు. నందుడు యశోద అంతా నిద్రపోయారు. క్రమంగా అర్ధరాత్రి అయ్యింది. అష్టమి తిథి, ఆ రోజు రోహిణి నక్షత్రం. అటువంటి తిథి నాడు సరిగ్గా అర్ధరాత్రి పుట్టాట. సుతుగనే దేవకి నడురేయతి శుభగతి తారలును గ్రహంబులునుండం తితి సుత నిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణు కృష్ణును జిష్ణున్. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల వేళ పరమ పవిత్రుడు లోకబాంధవుడు సర్వలోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుణ్ణి దేవకీదేవి కన్నది. ఆ సమయంలో అతి శుభగతి తారలును గ్రహంబులు నుండం, గ్రహాలు నక్షత్రాలు అత్యంత శుభస్థితిలో ఉన్నాయి, ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నాయని ఎర్రాప్రగడ గారు హరివంశంలో రాశారు. ఏమేమిటి ఐదు గ్రహాలు? సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శని, శుక్రుడు, ఈ ఐదుగురు గ్రహాలు కూడా ఉచ్చస్థితిలో ఉన్నారట. గ్రహములు ఐదు కూడా మంచి ఉచ్చస్థితిలో. ఇటు ఈ కుర్రవాడికి మహాజాతకం, సమస్త లోకాలని పరిపాలించి సమస్త లోకాలకి ధర్మము చెప్పగలిగే ఇటు యోగేశ్వరుడు అవ్వాలి, లోకేశ్వరుడు అవ్వాలి, అటువంటి జాతకం వచ్చేలాగా గ్రహాలు నిలబడ్డాయి. ఈ విధంగా గ్రహములను తారకలు శుభస్థితి నుండన్, శుభస్థితిలో ఉండగా సాధారణంగా చిన్న పిల్లలు పుడతారు, కానీ పుట్టినవాడు అలా లేడు. వరసగా నాలుగు చేతుల్లో శంఖచక్ర గదా పద్మాలు పెట్టుకుని చుట్టూత శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుడు ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుడు అయి ఒక మహానుభావుడు నీలమేఘఛాయ శరీరుడు పుట్టాడు. జలధర దేహు ఆజాను చతుర్బాహు సరశీరుహాక్షు విశాల వక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైడూర్యమణిగణవర కిరీటు బాలు పూర్ణేందులు చిజాలు భక్తలోక పాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడుత్సహించి. ఒక నల్లని మేఘం ఎలా ఉంటుందో అలాంటి మేఘం వంటి ఆకారంతో నీలమేఘఛాయ శరీరుడై పుట్టాడు. ఆజాను చతుర్బాహు, మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్న నాలుగు చేతులు ఉన్నాయి. ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయి, నాలుగు మోకాళ్ళ దాకా ఉన్నాయి. వాటిల్లో చారు గద శంఖ చక్ర పద్మ విలాసు, ఒక దాంట్లో చక్రం, ఓ దాంట్లో గద, ఓ దాంట్లో పద్మం పట్టుకున్నాడు, మరో దాంట్లో శంఖం పట్టుకున్నాడు. శంఖ చక్ర గద పద్మములు నాలుగు ధరించాడు. కోరిన కోరికలు తీర్చే ముందు ఇలా నాలుగు చేతుల్లో శంఖచక్ర గదా పద్మాలు పట్టుకుని దర్శనమిస్తాడు ఆయన. అలాంటి విష్ణువే ముందు ఈ లోకంలో కోరికలు తీరుస్తాడు, అందుకని అలా దర్శనమిచ్చాడు. వక్షస్థలం మీద శ్రీవత్స లాంఛనం ఉన్నది, పట్టు వస్త్రం, అది కూడా పసుపచ్చ బట్ట కట్టుకున్నాడు. పీతాంబరము అంటాం, పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం, పీతాంబరధారి పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు ఆయన. వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉన్నది, చెవులకి కుండలాలు ఉన్నాయి, అద్భుతమైన నల్లని ఒత్తైన జుట్టుకి పైన వైడూర్యమణిగణ కిరీటం ధరించాడు, నవరత్నములు తాపడము చెయ్యబడిన కిరీటం ధరించాడు. అటువంటి వాణ్ణి, ఉత్తరీయం వేసుకున్నవాణ్ణి, తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగిన వాణ్ణి, మంచి అప్పుడే వికసించిన చంద్ర భగవానుడి పూర్ణకాంతితో ఉన్నాడు, పూర్ణిమ నాటి చంద్రుడి యొక్క కాంతిని తిరస్కరిస్తున్న కాంతితో ఉంది ఆ ముఖం, అటువంటి వాణ్ణి, భక్తుల్ని కాపాడేవాణ్ణి, పరమ సుగుణములకు నిలయమైన వాణ్ణి, కరుణాస్వరూపుణ్ణి చూచి ఈ రూపం, ఆ కాంతి, ఆయుధాలు, ఆ దివ్యశక్తి తనని ఆశ్చర్యపరచగా ఏం చేయాలో తెలియక ఉబ్బిపోయాడు. ఆనందంతో ఎగిరి గంతులేశాడు. చేతులకు శంఖండి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎగిరి గంతులేసి, ఓహో ఎటువంటి కొడుకుని కన్నాను, ఆలస్యమైనా పర్వాలేదు, ఎటువంటి కొడుకు పుట్టాడని పరమానందంతో పొంగిపోయాడు. కానీ ఏం చెయ్యాలి, ఇప్పుడు ఉన్నది జైలు. పిల్లాడు పుట్టగానే తండ్రి ఎక్కడున్నా ఆ వార్త వినగానే కట్టుగుడ్డలతో స్నానం చెయ్యాలి అని కఠోర శాస్త్రం ఉన్నది. సచైల స్నానం కుర్యాత్ అంటే కట్టుకున్న గుడ్డలతో పాటు స్నానం చెయ్యాలి. నాకు పిల్లవాడు పుట్టాడు లేక పిల్ల పుట్టింది అనే వార్త తెలియగానే తండ్రి చెయ్యవలసిన పనేమిటి, వెంటనే కట్టుగుడ్డలతో స్నానం చెయ్యాలి. అలా స్నానం చేస్తే పుట్టిన పిల్లవాడికి ఆయువు ఉంటుంది. అలా చెయ్యకపోతే ఆయువు ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని శాస్త్రం. అందుకే సచైల స్నానం కుర్యాత్. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమిటి, జైల్లో ఉన్నాడు.